నేను ఆత్మ ద్వారా భగవాన్ ఒక మాట చెప్పారు, ప్రతి వాడికి ఎవడంటే వాడికి ఇష్టం. ఇంకది బాగా ఇష్టం, మీరంటే మీకు బాగా ఇష్టం. మీ స్వరూపంలో ఏముంది? సుఖం ఉంది. మీ స్వరూపంలో శాంతి ఉంది. మీ స్వరూపంలో ఆనందం ఉంది. అదే ఆ సుఖమే మీరై ఉన్నారు. అంచేది మీరంటే మీకు బాగా ఇష్టం. మీ సుఖానికి ఎవరైనా కొంచెం సహకారం చేస్తున్నారనుకోండి, వాళ్ళ మీద కూడా కొంత ఇష్టం. అప్పుడు కూడా మీరే కేంద్రం కానీ వాళ్ళ కేంద్రం కాదు. మీకు ఎవరైనా దుఃఖకారకులు అవుతారనుకోండి, వాళ్ళకి నెమ్మదిగా మీరు దూరం అయిపోతారు. ఇంకేత మీ స్వరూపంలో సుఖం ఉంది కానీ దుఃఖం లేదు. మీరు ఎవరైనా సుఖాన్ని కలిగిస్తే, మీకు ఎవరైనా సుఖం కలిగిస్తా అంటే వాళ్ళని మీరు ప్రేమిస్తారు. దుఃఖం కలిగిస్తే నిన్నదిగా వాళ్ళకి మానసికంగా దూరం అవుతారు. మానవుడు చాలా మంది, నేను దేవుని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా దేవుడు అంటే ఇష్టం కాదు, సుఖం అంటే ఇష్టం. ఇంకేది ఆ దేవుడు సుఖం ఇస్తాడు కాబట్టి ఆ దేవుని ప్రార్థి. అది మనం అర్థం చేసుకోవాలి, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంచేది నువ్వు ఇవన్నీ తలంపులే, ఈ నేను అనేది కూడా తలంపు. ఇప్పుడు ఏదైతే మనకు నేనుగా వ్యక్తమవుతుందో అది దేహంతో తాదాత్యం పొందుతుంది, మనస్సుతో తాదాత్యం పొందుతుంది, ఇంద్రియాలతో తాదాత్యం. నరసింహరాజు గారు ఒకసారి ఒక మాట, మీరు ఎంతేపు మనసు గురించి చెప్తారు కానీ ఇంద్రియాల గురించి అంత ఎక్కువ చెప్పలేదు. ఈరోజు మీటింగ్ అయింది, లేచి వెళ్ళాను. మీరు మనస్సు గురించి ఎక్కువ చెప్తున్నారని నాన్నగారు ఇంద్రియాల గురించి ఎక్కువ చెప్పరేంటని ఒకసారి నరసింహరావు గారు ఉండగా, ఏదో గీతా జయంతి రోజున ఎప్పుడు ఇక్కడికి వచ్చాను, ఒక ప్రశ్న వేశారు, మీరు ఎప్పుడు మనసు గురించి చెప్తున్నారు, ఇంద్రియాల గురించి ఎందుకు చెప్తున్నారు? ఇంద్రియాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఇవన్నీ గోళాలు. మనకి ఏదైనా తినాలనిపిస్తుంది అనుకోండి, నోరే తింటుంది, కానీ అది తినాలనే కోరిక మనసులో వస్తుంది. అంచేతే ఇంద్రియ నిజమైన ఇంద్రియాలన్నీ మనసులో ఉన్నాయి, గోళాలు. ఇప్పుడు మనకి సినిమా చూడాలనే తలంపు కంటికి రాదు, కంటికి రాదు, మనసుకు వస్తుంది, మనసులో వస్తుంది. మనసులో తలంపు వచ్చాక ఈ కళ్ళు చూస్తాయి. మనసులో నాకు ఆ తలంపు లేనప్పుడు కళ్ళు చూడవు. అంటే ఇవన్నీ గోళాలు. అంటే ఈ గోళాలన్నీ శ్మశానంలో కాలిపోతాయి. మన కళ్ళు చాలా అందమైన కళ్ళు అనుకోండి, ఈ అందమైన కళ్ళు కూడా కాలిపోతాయి. కొంతమంది ముక్కు చాలా అందంగా ఉంటుంది, ఆ ముక్కు కూడా శ్మశానంలో కాలిపోతుంది. ఇవన్నీ గోళాలు. ఈ ముక్కు ఏంటి, కళ్ళు ఏంటి, అన్ని గోళాలు. కానీ గ్రహించవలసినది ఇంద్రియాలు మనసులో ఉన్నాయి, ఇంద్రియాలు మనసులో ఉన్నాయి. అంటే కన్ను శ్మశానంలో కాలిపోతుంది, కన్ను ద్వారా చూసే తలంపును చూశారు, ఆ తలంపు మనసులో ఉంటుంది, జీవుల లోపల జీవుల్లో ఉండిపోతున్నది. వాడు ప్రయాణం చేస్తారు, మళ్ళీ కొత్త దేహంలోకి వచ్చినప్పుడు ఆ చూపే వస్తుంది, మళ్ళీ అదే చెవి మారిపోతుంది, కానీ వినే బుద్ధి మళ్ళీ ఆ బుద్ధి అక్కడ ఉంటుంది. అంటే జీవుడు వెళ్ళేటప్పుడు కృష్ణుడు చెప్తాడు గీతలో, అక్కడ మల్లెపూలు వాసన ఉంటే గాలి ఏమో ఆ మల్లెపూలు వాసన తీసుకొస్తుంది, అక్కడ పేడ ఉంటే పేడ వాసనే గాలి తీసుకొస్తుంది. అలాగే నీ జీవుల్లో, నీ మనస్సులో ఏ వాసన ఉన్నాయో ఆ వాసనే మనస్సు తీసుకుంటాయి. ఆ కొత్త శరీరంలో నీకు గోళాలు మారతాయి, కళ్ళు మారుతాయి, ముక్కు మారుతుంది, రంగులు మారుతాయి. కానీ ఇంద్రియాలు మట్టికి పూర్వపు జన్మలోనే పూర్వపు జన్మలో వాసనలో పూర్వ జన్మ ఇంద్రియాలే ఉంటాయి. అది మీరు గ్రహించారు. ఇంద్రియాలు మనస్సులో ఉన్నాయి. ఈ కన్ను ఇంద్రియం మనం మామూలుగా మాట వరసి చెప్పుకుంటాం, చెప్పుకోవచ్చు. కన్ను ఇంద్రియం కన్ను ఉరికే చూస్తుంది అంటే ఆ చూడాలనే తలంపు మట్టికి మనస్సులో ఉంటుంది. చెవులు వింటాయి, కానీ చెవులు వింటాయి కానీ వినాలనే బుద్ధి మీలో, వినాలనే తలంపు ఇక్కడ మీకు లేదనుకోండి, మీరు చెవులు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీరు లేనట్టే లెక్క. ఇప్పుడు మీరు నరసాపురానికి వచ్చారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, మీ మనస్సు నరసాపురంలో ఉందనుకోండి, మీ చెవులు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ లేనట్టే లెక్క. మీరు చెవులు ఇక్కడ ఉన్నాయి, ఆ చివరి ద్వారా వినే మనస్సు ఇక్కడ లేదనుకోండి, మీరు ఇక్కడ చించినాళ్ళు లేరు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నరసాపురం. ఈ అలవాట్లు ఎలా ఉంటాయంటే, అంటే నరసింహరాజు గారు ఒకసారి ఇంద్రియాల గురించి మీరు ఎందుకు చెబుతారంటే ఆ మాట జ్ఞాపకం చెప్తున్నాను. ఈ అలవాట్లు ఎలా ఉంటాయంటే, ఆ కొత్త జన్మలో కూడా ఎముకలను పట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి. అంటే ఈ అలవాట్లు ఉన్నాయి చూసారు, మనకి ఈ జన్మలో ఉన్న అలవాట్లు రాబోయే జన్మలో కూడా మనం ఎముకలను పట్టుకుని ఉంటాయి. అంత అలవాట్లను తొలగించడం అంత కష్టం. అంటే ప్రత్యక్షంగా పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, కంట్రోలర్, మన కంట్రోలరు, మన నియమించేవాడు, జగత్తు ప్రభువు, సృష్టిని, పంచభూతాలను ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ ప్రభువు మన హృదయంలో ఉన్నప్పటికీ జన్మ మరణాలతో సంబంధం లేకుండా ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువు, మరణం లేని వస్తువు, ఆనంద వస్తువు సాక్షాత్తు మన హృదయంలో ఉన్నప్పటికీ మనకు ఎరుకలో లేకపోవటం, తెలియకపోవడం కారణం మన అలవాట్లే కారణం. అంటే అలవాట్లు బలీయంగా ఉంటాయి. అలవాట్లు ఎలా ఉంటాయి? బలీయంగా ఉంటే మన ఎముకలను పట్టుకుని ఎలాడుతూ ఉంటాయి. కొంతమంది చూడండి, ఎళ్ళమన్నా వెళ్ళిపోవటం కంటే గుమ్మను పట్టుకుని ఎలాడుతున్నాడు అంటారు చూడండి. అలాగే మనం ఎలవాట్లు ఏం చేస్తాయంటే మన ఎముకలను పట్టుకుని ఎలాడుతున్నాయి. ఏమంత బలవంతానికి ఎత్తినా మళ్ళీ వెనక్కి వచ్చి ఎముకలను పట్టుకుని ఎలాడుతాయి, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఎముకలను పట్టుకుని ఎలాడుతాయి. అంటే ఇవన్నీ అలవాట్లను తొలగించుకుంటే, మనం అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే అలవాట్లను తొలగించుకుంటే ఆ లోపం ఉంటుంది, ఆ భ్రమం వెంటనే ఇప్పుడే ఇక్కడ దిగుతుంది. కొంతమందికి ఈ జన్మలో మనకు బాగా రోజు అబద్ధాలు చెప్పి అలవాటు అయిపోయింది అనుకోండి, మనకి ఇంకా రాబోయే జన్మలో ఎల్కేజీ కానీ మొదలు పెట్టేస్తాం అబద్ధాలు. లేట్ చెయ్యం, లేడ్ చేయం, వయసు వచ్చే వరకు ఆగం ఎల్కేజీ కానీ ప్రారంభించి చేస్తాం అబద్ధాలు చెప్పడం. ఇంకా అలవాటు ఎల్కేజీ వాడికి అబద్ధాలు చెప్పడం ఏంటి, ఆడ ఏం సంసారం వరకు మొదటలేదు, కుటుంబ బాధ్యతలు మొదటలేదు కదా. ఎల్కేజీ వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పేస్తారు, కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా అబద్ధాలు చెప్పేస్తారు. నాడు ఏమైనా బరువులు మోస్తున్నారా ఏం, మొదటి అబద్ధాలు ఎందుకు చెప్పి ఆ పూర్వజన్మ వాసన అది ఆ పూర్వజన్మ యోసనాడు ఎముకలను పట్టుకున్నాడు. ఆడి ఉడికే కారణం లేకుండా ఏదైనా కారణం ఉండి అబద్ధం చెప్పినా పర్వాలేదు, కారణం లేకుండా చెప్పేస్తారు చాలా మంది పిల్లలు. కారణం ఉండిపోయిన అబద్ధం చెప్తే పర్వాలేదు, కారణం లేకుండా నాకు అబద్ధం చెప్పేస్తారు. దానికి ఏంటి కారణం లేకుండా అసత్యం చెబుతున్నారండి మనకు అనిపిస్తుంది, ఒక అలవాటు అంతే. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి మనం, జాగ్రత్తగా చెప్పి అలవాట్లు ఉన్నాయని వాళ్ళని మనం వదిలేయకూడదు. ఆయన జాగ్రత్తగా జారీ చేసి నచ్చేసి అబద్ధం రోజు చెప్తున్నా, అబద్ధాలు చెప్తే నేను భవిష్యత్తు ఇంత నష్టపోతాం, మట్టి చేసి వాడికి చనిమిచ్చి జాగ్రత్తగా టీచ్ చేసి అలవాటు. తల్లి కూడా గురువే, తల్లి అలా టీచ్ చేస్తాం అనుకున్న అబ్బాయికి తల్లి కూడా గురువు. అలవాట్లు మనసులో ఉంటాయి, నిజంగా అలవాట్లు ఇంద్రియాలు గోళాల్లో ఉన్నాయనుకోండి, అలవాట్లన్నీ శ్మశానంలో మన శరీరం కాలినప్పుడు ఈ అలవాట్లు కూడా పోవాలి. శ్మశానంలో గోళాలు కాలిపోతున్నాయి కానీ అలవాట్లు కాదు, తలంపులు కాదు, ఇంద్రియాలు లోపల ఉంటున్న మనసులోని ఇంద్రియాలు కాదు. దేహంతో తాదాక్ష్యం పొందుతున్నావు, మనస్సుతో తాదాం పొంది, అలవాట్లతో తాదాక్ష్యం పొందుతున్నావు. నీ దుఃఖానికి ఏక వస్తుంది చింతించేది నిజానే, నీ దొంగనైనా చింతిస్తుంది ఏక వస్తుంది కూడా. ఇప్పుడు మరణాచలం కొండ ఉందనుకోండి, ఆ కొండని ధ్యానం చేస్తున్నావు అనుకోండి, కొండని అసలు సత్యానికి ధ్యానం ఎందుకు, అసలు వస్తువుకి ధ్యానం ఎందుకు? దానికి రెండోదే లేదు కదా, ద్వితీయమే లేదు కదా, ద్వితీయమే లేనప్పటికి ఇంకా ధ్యానం ఎందుకు? రెండున్నప్పుడు ధ్యానం కానీ ఉన్నది ఒకటే అయినప్పుడు ఇంకా ధ్యానం ఎందుకు? అయితే అది మనం మనసులో మనం అరుణాచలంలో ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఎంతసేపు అయితే ధ్యానం చేస్తున్నాము, ఎంతసేపు అయితే అరుణాచలాన్ని స్మరిస్తున్నాము, అది దేహంతో ఇంద్రియాలతోటి అలవాట్లతోటి తాదాత్మ్యం తగ్గింది. ఇక్కడికి అలా ధ్యానం చేయమనుకోండి, అలా జపం చేయమనుకోండి, అలా పూజ చేయమనుకోండి, అర్చన చేయమనుకోండి, మళ్ళీ అది దేహంతో ఇంద్రియాలతోటి మనసుతోటి తాదాత్మ్యం పొంది, ఈ తాదాత్మ్యం పొందకుండా ఉండటం కోసమే పూజ జపం అంటారు. మంచి మనసులో ఉంది, చెడు మనసులో ఉంది. మంచి నువ్వు కాదు, చెడు నువ్వు కాదు, మంచి నువ్వు కాదు, చెడు నువ్వు కాదు. అయితే ఈ చెడుని విడిచిపెట్టు మంచిని పెంచుకో ఎందుకన్నారంటే, ఆ మంచి నువ్వని కాదు, అసలు వస్తువుని తెలుసుకోవడానికి నీకు మంచి సహకరిస్తుంది కాబట్టి మంచిని పెంచుకోమన్నారు. రెండు నువ్వు కాదు, రెండు ఎక్కడున్నాయి? శరీరంలో లేవు. మంచి చెడు ఎక్కడున్నాయి? శరీరం మనస్సులో ఉన్నాయి, శరీరంలో లేవు, చైతన్యంలో కూడా లేవు. అసలు వస్తువులు సద్వస్తువులు మంచి లేదు, చెడు లేదు, ఏమీ లేదు. అక్కడ అక్కడ ఉన్నది ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. ఆ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతావు. ఇప్పుడు దేహం ఉంటే ఎవరికి కావాలి, దేహం లేకపోతే ఎవరికి కావాలి, లోకం కనిపిస్తే ఎవరికి కావాలి, లోకం కనిపించకపోతే ఎవరికి కావాలి, దేవుడు ఉంటే ఎవరికి కావాలి, దేవుడు లేకపోతే ఆనందము, సుఖమే సుఖము. ఆ ఆనంద ప్రవాహంలో నువ్వు దుర్లించకపోతావు. నీకు ఇష్ట దేవత ఎవరైతే వారు, వారు నువ్వు నిరంతరము ధ్యానించటం వల్ల, స్మరించటం వల్ల, పూజించటం వల్ల, జపించటం వల్ల, వారితో మానసికమైన సన్నిహిత సంబంధం పెట్టుకోవటం వల్ల, ఈ నిద్యా నేను, ఈ దొంగ నేను, ఈ ఫాల్స్ ఐ, ఈ దేహంతో, ఇంద్రియాలతోటి, అలవాటుతోటి స్నేహం తగ్గించుకుంటుంది. ఎప్పుడైతే అది స్నేహం తగ్గించుకుందో అది నెమ్మదిగా దూరం అయిపోతే వాడైపోతాయి. ఇప్పుడు మీరైనా అంతే కదా, మీ అబ్బాయిలు ఎవరైనా చెడ్డ స్నేహాలతో చెడ్డ స్నేహాలు చేస్తున్నారనుకోండి, ఎలాగ రావాలి స్నేహాలు చేయకుండా మీరు పాడైపోతారని ఆ స్నేహాలు తగ్గించుకోవడం, అలాగే జీవుడికి కూడా మనకు మనమే పాఠాలు చెప్పుకోవాలి. కృష్ణుడు చెప్పాడు గీతలు, ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టుకుని ఉండకండి, మీ మనసును మీరు బాగు చేసుకోండి, మీరు ఉద్ధరింపబడతారు. మీ మనసును మీరు బాగు చేసుకోవాలనుకోండి, చీకట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ గొడవ వదిలేయండి. మీరు వాళ్ళు వీళ్ళు మనం చచ్చిపోయాక కూడా వచ్చేవాడు ఇందులో ఒక్కడు లేదు, అది కాదు సమస్య. ముందు మీ మనసును పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ మనసును బాగు చేసుకోండి. మీ మనసు పాడైపోతే అదే లోకాలకు వెళతారు మీరు. మీ మనసు బాగుంటే వరద లోకాలకు వెళతారు, ఉన్నత లోకాలకు వెళతారు, వెలుగున్న లోకాలకు వెళతారు. మోక్షము ఆత్మజ్ఞానం అది అటుంచండి. అది పొందిన తర్వాత ఇంకా పోకడా లేదు, పోకాలేదు, రాకాలేదు. ఆ స్థితిని పొందిన తర్వాత మనకి ఇంకా ప్రయాణాలు లేదు, వెళ్ళక్కర్లేదు, రావక్కర్లేదు. అంతటే మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తాం. అంతటే మనం ఉన్నాం అనుభవం మనకు వచ్చాక ఇది వెళ్ళవలసింది లేదు, రావలసింది లేదు, వెళ్ళవలసింది లేదు. అప్పుడు రాకపోకలతోటి సంబంధం లేదు. ఆ వస్తువుని ఏ వస్తువు అయితే అంతటా ఉందో, ఏ వస్తువు అయితే చలనం లేకుండా ఉందో, ఏ వస్తువు స్వరూపమే శాంతే, ఆ వస్తువుని పొందే వరకు మనకి జన్మ మరణాలు, ఈ ప్రకృతి మనల్ని విడిచిపెట్టాలి. అని ఎవరో వచ్చి నిన్ను బాగు చేస్తారని నువ్వు కనిపెట్టుకుండకు. నీ మనస్సును బాగు చేసుకోవడానికి ఎప్పటి నుంచి నువ్వు సాధన చేయి. ఇప్పుడు నీకు 90 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, నువ్వు ఈ వయసు వచ్చాక నేను సాధన చేస్తానని అనుకోకు. ఇంకో 4 ఏళ్ళు బతుకుతావు కదా, ఇప్పుడు 5 ఏళ్ళు మొదలుపెట్టి బతకండి. నీకు 90 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, ఇంకో 90 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఇంకా మనం సాధన ఏం చేస్తాం అనుకోవద్దు. ఇప్పుడైనా మొదలుపెట్టి ఇంకో 4 ఏళ్ళు బతుకుతావు కదా, నీ 4 ఏళ్ళు సాధన వచ్చి జన్మలో నీకు కలిసి వస్తుంది. నువ్వు చేసిన మంచి కానీ, నువ్వు చేసిన ప్రయత్నం కానీ వృధా పోదా, ఏం చేస్తావు? నీకు నీకే ఇచ్చేస్తాను. ఏదైనా మంచి ప్రయత్నం చేస్తే, మంచి సాధన చేస్తే, మంచి తలంపులు వస్తే నీకు నీకే ఇచ్చేస్తాను కానీ నాకేం అడగదు. మంచి చేసిన వాడికి దుర్గ తెలియదు అన్నాడు భగవంతుడు. శరీరం ఉండగానే, శరీరం భూమి మీద తిరుగుతుండగానే రాగద్వేషాలు వేగం తగ్గించుకో. తగ్గించుకుంటే అప్పుడు మరణానంతర జీవితంలో నువ్వు వెలుగులు ఒకరికి వెళ్ళదు. ఇక ఏమీ చేయకుండా, నువ్వు ఏమీ కృషి చేయకుండా చనిపోయిన తర్వాత ఎక్కడికి ఏదో ఉన్న స్థితిలో వెళ్ళిపోతావు ఊహించవు. ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లోకాన్ని జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకుని అభివృద్ధిలో కరా. సో మనకు కృష్ణాష్టమి చేస్తాడు అని రాధాష్టమి అని ఉంటుంది. నార్త్ ఇండియాలో కృష్ణాష్టమి కంటే కూడా రాధాష్టమే బాగా చేస్తారు. ఇంకేదండి వాళ్ళు ఏం చెప్తారంటే కృష్ణుడి కంటే రాధ మాత్రం, రాధే మనకు ఆదర్శం. ఇంకా రాధ ఎంత బలీయంగా కృష్ణుని ప్రేమించిందో అంత బలీయంగా మనం భగవంతుని పూజిస్తే, భగవంతుని ప్రేమిస్తే, ఆయన చెప్పినట్టు జీవిస్తే ఆయన ఐక్యం అవుతాం. మనకు ఆదర్శం కృష్ణుడు కాదు, రాధే. ఆ రాధ కృష్ణుని పట్ల ఎంత ఆప్యాయంగా జీవించిందో, కృష్ణుని ఎంత గాఢంగా ప్రేమించిందో రాధ, అంత అలాగే మనలోని జీవుడు అలా ఈశ్వరుడు పట్ల అంత గాఢంగా ప్రేమించి అంత మానసిక అనుబంధం ఈశ్వరుడితో ఉంటే రాధ ఏ విధంగా అయితే తరించిందో మనం కూడా అలా తరిస్తాం. మనకు ఒక కృష్ణుని కాదు ఇక్కడ గురువు రాధే అని రాధాష్టమి కూడా వాడు. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు మీరు. మనం అందరూ గుళ్ళో ఉన్న దేవుణ్ణే చూడటం అంటే అలవాటు పడ్డాం చిన్నప్పటి నుంచి. శ్మశానానికి వెళ్ళే వరకు అదే పని. ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడ, ఎక్కడ పవిత్రమైన హృదయం ఎక్కడుందో, ఎక్కడైతే ఈశ్వరుడు పట్ల చింతన కలిగిన వాళ్ళు ఉన్నారు, ఈశ్వరుడు పట్ల ఆప్యాయత కలిగిన వాళ్ళు ఉన్నారు, ఈశ్వరుడు మాటల పట్ల ఎవరికైతే గౌరవం ఉంది. అంటే గుళ్ళో రాయిని ఇంటికి పెట్టారంటే పరమేశ్వరుడు అంతటా, పరమేశ్వరుడు రూపం అని లేడంటే ఉన్నాడు అంతటా, ఇందు గలడు అందు లేడన్న సందేహం. అంతటా ఉన్న పరమేశ్వరుణ్ణి మనం గుర్తించలేం. ఆ అంతస్తు మనకు లేదు, మనకు లేదు, అర్హత మనకు లేదు, ఆ యోగ్యత మనకు. పరమేశ్వరుడు అంతటా ఉన్న మాట కానీ ఆ యోగ్యత అంతటా ఉన్న భగవంతుని దర్శించగల శక్తి మనకి లేదు. కానీ అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు తోమ అనే గుర్తు కోసం గుడి కట్టి ఒక రాయిని బలంగా ఉంటే గుర్తు అన్నాడు. గుర్తు అంటే ఏంటి, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు నువ్వు దర్శించలేవు, సత్య ప్రత్యక్షం చేసుకోలేవు. దానికి కారణం ఏంటి, నీ దేహబుద్ధి నీ నామబుద్ధి నీకు అడ్డొస్తుంది. నీ నామబుద్ధి నశిస్తేనే కానీ, దేహబుద్ధి నశిస్తేనే కానీ అంతటా ఉన్న నీ పరిసరాల్లో ఉన్న దేవుడు, నీ హృదయంలో ఉన్న దేవుడు, అంతటా ఉన్న దేవుడు, ఇంది గరుడు అంది వేడని సందేహం లేదని చక్రి, ఆ చక్రి నీకు దర్శనం ఇవ్వడు. నీకు నామబుద్ధి అందకాలం, రూపబుద్ధి అందకాలం. అంటే గుడి కట్టాక ఏదో బొమ్మ పెట్టే లింగం అంటే గుళ్ళో లింగం వస్తారు. లింగం అంటే గుర్తు అని అర్థం. దేని గుర్తు అంతటా ఆ లింగం కనిపించినప్పుడు పరమేశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు కదా. మనం బ్యాంక్ చూస్తే డబ్బు జ్ఞాపకం వస్తుంది, హాస్పిటల్ చూస్తే రోగాలు జ్ఞాపకం, అలాగే గుడి చూస్తే ఓ దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా అని ఆ గుర్తింపు కోసం, ఆ గుర్తు కోసం పరమేశ్వరుడు ఉన్నాడు, ఒక పరమేశ్వరుడు అనేది ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేది ఒకటి ఉన్నాడు, బ్రహ్మం అనేది ఒకటి ఉంది, కంట్రోలర్ అనేది వాడు ఒకడు ఉన్నాడు, ఈ పంచభూతాలను నియమించేవాడు ఒకడు ఉన్నాడు, నీ జీవితాన్ని నియమించేవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు కోసం గుడి పెట్టారు. అంతేకాని గుళ్ళు అనేది ఏమిడు ఉన్నాడు, ఇంకెక్కడ దేవుడు లేడని కాదు, ఇక్కడ కూడా ఉన్నాడు, పరిసరాల్లో ఉన్నాడు, ఎక్కడైతే భక్తులు ఉన్నారో అక్కడ సమావేశమైన దేవుడు కూడా ఈశ్వరుడై వస్తాడు. మన భగవద్గీత గురించి ప్రేమగా చెప్పుకుంటే ఆ భగవద్గీతకు తప్పుడు వ్యాఖ్యాన చేయకుండా, పొరపాటు వ్యాఖ్యాన చేయకుండా కృష్ణుడు యొక్క హృదయాన్ని పట్టుకుని మనం చెబితే కృష్ణుడు కూడా ఏదో మారుమూలన కూర్చుని వింటాడు. మీరు వింటాం కదా, ఆయన వచ్చి ఎక్కడో మారుమూల కూర్చుని, ఎక్కడ భక్తులు ఉన్నారో అక్కడ భగవంతుడు ఉన్నారు. కానీ మన గుళ్ళోనే ఉన్నాడు దేవుడు ఎక్కడ లేడని మనకు అనిపిస్తుంది. మన తప్పుడు ఆలోచన కాదు, అవగాహన లేకపోవటం కాదు. చైతన్య స్థాయిలో తేడా ఉన్నప్పుడు, మంచితనంలో తేడా ఉన్నప్పుడు, విద్యలో ప్రేమలో ఆప్యాయతలో తేడా ఉన్నప్పుడు మనం ఎంత సన్నిహితంగా కూర్చున్నాం మీరెవరో నాకు తెలియదు, నేనే ఉన్నా నీకు తెలియదు, భవిష్యత్తుగా దగ్గరే కూర్చోవచ్చు. కానీ విద్యలో తేడా ఉన్నప్పుడు, ప్రేమలో ఆప్యాయతలో తేడా ఉన్నప్పుడు, చైతన్య స్థాయిలో తేడా ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్నాం ఒకరినొకరు అర్థం. నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు, నీ మాట నా మాట ఒక ఇంట్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించిన వీరంటే వారికి తెలియదు, వారంటే వీరికి తెలియదు. లోపల హృదయంలో ఆ స్థాయిలో తేడా ఉన్నప్పుడు మీరు చెప్పే మాట వారికి అర్థం అవుతుంది, వారు చెప్పే మాట మీరు కాదు. అదే నిరంతరం నువ్వు భగవంతుని అర్చన చేయమంటావు ఎందుకంటే తప్పుడు భావాలు పోవటాను. వస్తువు ఎక్కడ ఉంది నీకు తెలుసున్నా ఉంటే నీకు తెలియదు, కానీ తప్పుడు ఆలోచన పోవడం కోసం, అన్ని రాంగ్ థింకింగ్ పోవడం కోసం, అంటే నువ్వు కానిదానితో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు కాబట్టి అందులోంచి నేను సెపరేట్ చేయడం కోసం ఈశ్వరుని చింతించమని చెబుతున్నారు. జ్ఞానం అంతకే, పూజ అంతకే, జపము కూడా. జపం చేస్తున్నాం మనం, జపం యాంత్రికంగా చేస్తాం. జపం చెప్పు నారాయణ మంత్రం చేస్తున్నాం అనుకోండి, మనస్సును అక్కడ పెట్టి చెయ్యి. అదే కాదు మీరు ఎవరికైనా మంచినీళ్ళు ఇస్తున్నారనుకోండి, హృదయాన్ని అక్కడ పెట్టి, అది కూడా ఈశ్వరుడు. మీరు కాఫీలు టీలో ఇవ్వక్కర్లేదు, మంచినీళ్ళు ఇస్తున్నారనుకోండి, మంచినీళ్ళు మీ హృదయం కూడా, దానికి కూడా మీకు పరమేశ్వరుడు మార్కులేదు, మీకు దేహబుద్ధిని తగ్గదు. ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవాలంటే, ఈ అవిద్యను వదిలించుకోవాలంటే, ఈ మాయను వదిలించుకోవాలంటే, ఈ బంధాన్ని వదిలించుకోవాలంటే కేవలం మనం తెలివితేటలు సరిపోవు, మన ప్రయత్నం సరిపోదు. పరమేశ్వరుడు అనుగ్రహం లేకుండా, ఆయన దయ లేకుండా ఈ మాయలు వచ్చి మనం బయటపడలేము. ఈ చనిపోవటం, ఈ చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవడం చక్రంలోంచి కూడా మనం బయటకు రాలి. ఆయన ఈశ్వర అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మన రజోగుణం వల్ల, మన అహంకారం వల్ల, మన అహంభావం వల్ల, మన పొగరబోత్తనం వల్ల అంతా మన వల్ల అయిపోతామని ఏదో అనుకుంటాం, కానీ ఈశ్వర అనుగ్రహం లేకపోతే మన అజ్ఞానంలోంచి బయటకు, అజ్ఞానంలోంచి బయటకు రావటమే కదా ఒక చిన్న పని కూడా. ఎవరికి సినిమాలు తీళ్ళ అలవాట్లోంచి కూడా మనం బయటకు రావాలి. ఈశ్వర మోక్షం మాట వదిలేయండి, మోక్షం మాట వదిలేయండి. నాకు ఏదైనా తేకాచారు కూడా అలవాటు ఉందనుకోండి, ఈశ్వరానుగ్రహం లేకపోతే అలవాట్లోంచి కూడా బయటకు రాలేదు. నేను చెప్పాను కదా ఈ అలవాట్లు ఎముకలను పట్టేసుకుంటాడు. అంటే ఇప్పుడు నువ్వు ఏదో నేను నేనే అనుకుంటున్నావు, ఈ గొప్పలు ఆశించినా ఇవన్నీ ఏది ఆశించినప్పటికీ ఈ నకిలీ నేనే ఆశిస్తాను. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నకిలీ నేను, నకిలీ నేను తెలుస్తాను, నిజమైన నేను తెలియటం లేదు. ఆ నకిలీ నేను దూరం అయితేనే కానీ నిజమైన నేను తెలియదు. పిలిచినాడికి దూరం అయితేనే కానీ మనం కాశీ వెళ్ళాం. ఆ నకిలీ నేనికి దూరం అయితేనే కానీ నువ్వు నిజమైన నేను అసలైన నేను సత్యమైన వస్తువు నీకు నాకు తెలియబడదు. అంటే నువ్వు నకిలీ నేను చుట్టూరు తిరుగుతూ దేవుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళా నీ నకిలీ నేను పూజించుకుంటా అంటే దానికి నువ్వు దూరం ఎలా అవుతావు ఇలా నకిలీ నేనికి. నువ్వు లోపల నుంచి ఏదైనా నీకు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతున్నావు అది దొంగ నేను నకిలీ నేను. నువ్వు దాన్నే పూజిస్తున్నావు నీకు తెలియకుండా దాని చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు. పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల కానీ దాన్ని దూరం అవ్వడు. దానికి దూరం అయితేనే కానీ సత్యమైన నేను చావులేను నేను సత్యమైన నేను చావులేను నేను నీకు అనుభవిక విజ్ఞం కాదు. ఆ నకిలి నేను నుంచి దూరం చేయటానికి భక్తి యోగమైన జ్ఞానయోగమైన కర్మయోగమైన ధ్యానయోగమైన అందులోంచి విడుదల పొందటానికి అంతకంటే దానికి ప్రయోజనం. దానికి నీ శరీరాన్ని కళ్ళకు కనిపిస్తున్న ఈ లోకాన్ని నీ శరీరాన్ని నీ మనస్సుని నీకున్న ధనాన్ని నీకున్నటువంటి సదుపాయాన్ని భగవంతుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ని నీకున్న సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నకిలిలోంచి విడుదల పొంది భగవంతుడు నీకు అవకాశాలు అయితే ఇచ్చాడు అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకో జాగ్రత్తగా ఉపయోగించుకో నిర్లక్ష్యంగా ఉండకు నిర్లక్ష్యంగా ఉండకు లక్ష్యంగా ఉండదు. నీ దేహాన్ని నీ మనస్సుని నకిలీ నేను పెంచుకోవడానికి ఉపయోగించుకోకు. దేహాన్ని ఉపయోగించుకో మనస్సును ఉపయోగించుకో పరిసరాలను ఉపయోగించుకో దేవాలయాన్ని ఉపయోగించుకో సత్పురుషులను ఉపయోగించుకో మహర్షులను ఉపయోగించుకో. ఎందుకు అని నకిలీలోంచి బయటపడటానికి వ్యక్తిని ఉపయోగించుకుని కరించు. జ్ఞానం పొందడానికి ఎవరూ ఆటంకం రావటం లేదు. పరిసరాలు కానీ నీ ఇంట్లోని మనుషులు కానీ మరి నీకు ఆటంకం రావటం లేదు. మీరు ఏదైతే నేనంటున్నారో ఆ నకిలీ నేనే ఆ దొంగ నేనే నీ హృదయంలో ఉన్న జ్ఞానం నీకు అందకుండా నీకు అద్దరు దాన్ని తీసుకో పక్కన. ఇప్పుడు మన బట్ట మీద ఏదైనా పురుగు ఉందనుకోని తీసి ఏం చేస్తాం ఓ పక్కన పడేస్తాం. అలా లక్ష్మీ లేనండి నువ్వు పడవేయగలిగితేనే నీకు అసలు వస్తువు తెలుసు. నాకు ఒకసారి రామకృష్ణ చెప్పారు భగవద్గీత చెప్పి ముగించిన తర్వాత ఆయన మఠానికి వెళ్ళిపోతాంటే తాగుబోతులు వచ్చేవారట్ను కొంతమంది. ఆ మఠానికి భగవద్గీత చెప్పేసి వెళ్ళిపోతాంటే కొంతమంది తాగుబోతులు అక్కడికి వచ్చేవారట్ను మీటింగ్ తెలిసి. ఏమంటే స్వామి స్వామి ప్రజలను మోసం చేయటం పూర్తి అయిందా అని వరట. ఏమంటే స్వామి స్వామి ప్రజలను మోసం చేయటం పూర్తి దేవుడు లేడు ఎవడు లేడు మళ్ళీ భగవద్గీత ఒకటి అంటే ప్రజలను మోసం చేయటం పూర్తి అయిందా అని ఒకటి. ఈ మాట విని మామూలుగా నవ్వుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన తర్వాత అడిగేవారు అట్లుండి అసలు ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి తాగుబోతుల మధ్య మీకు మఠం ఎందుకండి ఎక్కడ ఉంటాయి ఎందుకని ఎవరైనా అంటే ఎవరండి మనకు సహనం ఎంత ఉందో వాళ్ళందరూ పరీక్షగా ఎక్కడ ఉంటాను అని ఒకటి. ఇది కూడా ఒక ట్రైనింగ్. అందరూ నన్ను పోలే వాళ్ళ మధ్యన ఉండటం కాకుండా ఈ బాప జనం దగ్గర కూడా ఉంటే ఇది ఒక ట్రైనింగ్. నాకు నా ఓర్పుకి ఇది పరీక్ష నా సహనానికి వెళ్ళి పరీక్ష. ఎక్కడో దూరానికి ఇనివరకండి అది తాగేసి వచ్చేవరకండి ఇక్కడ మీటింగ్ లోకి వచ్చి కూర్చుని వరకు దూరం విని ఆయన వెళ్ళిపోతున్నారనుకోని ఒక రిక్షాలు ఆఫ్ చేసేవరకండి. స్వామి స్వామి ప్రజలను మోసం చేయటం పూర్తయిందా ఇంటి భగవద్గీత అని భగవద్గీత మోసం దేవుడు మోసం. అప్పుడు చెప్పేవారు స్వామి ఎక్కడ మాటలు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని నేను ఎక్కడ ఉంటానని కూడా ఈ బాప జనం దగ్గర కూడా నేను కొంత నేర్చుకోవాలి వాళ్ళు నా సహనానికి పరీక్ష నా ఊర్పుకి పరీక్ష. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఆ నకిలీ నేను ఏం చేస్తానంటే దానికి దేహం లేకుండా శవం లేకుండా ఉండలేదు. అంటే మనకున్న అలవాట్లు అన్ని కూడా నకిలీ నేను అంటి పెట్టుకుని ఉంటాయి. అది దేహం లేకుండా ఉండలేదు నకిలీ స్వతంత్ర ఆత్మ స్వతంత్రంగా ఉండగలదు. నిజమైన నేను స్వతంత్రంగా ఉండగలదు నకిలీ నేను స్వతంత్రంగా ఉండలేదు. అంటే దానికి పునర్జన్మ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తానో పరిశీలించు. ఈ నకిలీ నేను నీకు లోపల నుంచి వస్తాను. నకిలీ నేను నేను ఒకసారి విడిచిపెడతాను గాఢ నిద్రలో విడిచిపెడతాను. ఇది ఎప్పుడు విడిచిపెట్టదు. కళ్ళలో విడిచిపెట్టదు మనం జాగ్రత్త అవస్థలో విడిచిపెట్టదు స్వప్నావస్థలో విడిచిపెట్టదు నకిలీని ఒక గాఢ నిద్రలో మటుకు పక్కన తప్పకు అణిగుంటుంది ఉంటుంది అణిగుంటుంది. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ నకిలీనే హృదయంలో నుంచి తెగిసి మన సహస్రంలోకి వచ్చినప్పుడే మనకు మెలకు వస్తుంది. కాబట్టి మెలకేవి రాదు. నేను వ్యవసాయదారుణ్ణి నేను ఉద్యోగిస్తుణ్ణి నేను మంత్రిని లేకపోతే నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను నల్లగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను నేను సన్నగా ఉన్నాను అని నకిలీ నేను ఉదయించి సహస్రంలోకి వచ్చాక మనకు తెలుస్తుంది. ఈ గౌరవాలు అగౌరవాలు అని అన్ని నకిలీ నేనికి ఎక్కువలు తక్కువలు కూడా నకిలీ నేనికి గొప్పలు తక్కువలు కూడా అన్ని నకిలీ నేనికి హెచ్చు తగ్గులు కూడా నకిలీ నేనికి నిజమైన నేను యూనిఫారంగా ఉంటుంది. నిజమైన నేను అది యూనిఫారంగా ఉంటుంది. కేవలం ఏదో ఒక దేహానికో పరిసరానికో ప్రాంతానికో పరిమితమై ఉండదు. గాఢ నిద్రలోనే మనం నిజానికి దగ్గరగా ఉన్నాయి. నకిలీ నేను అక్కడ లేదు నకిలీ నేను అక్కడ లేదు. కానీ గాఢ నిద్రలో ఉన్నాం కానీ ఉన్నామని తెలియటం లేదు. గాఢ నిద్రలో ఉన్నాం కానీ ఉన్నామని తెలియటం లేదు. అంచేత గాఢ నిద్రలో సుఖంగా ఎంచుకున్నావు అంటే శాంతిగా నువ్వు ఎంచుకుండగలుగుతున్నావు అంటే నకిలీ నేను అక్కడ లేదు. జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ కంటే నిద్రావస్థ కంటే మనం నిజానికి సన్నిహితంగా ఉన్నాం సత్యానికి సన్నిహితంగా ఉన్నాం. అయితే ఉన్నామన్న సంగతి తెలియటం లేదు. అది ఒకటే చిక్కు ఇక్కడ ఉన్నామన్న సంగతి ఆ తెలియటం లేదు. ఆ ఎరుక లేదు. ఆ ఎరుక ఆ ఎరుక లేదు. ఆ ఎరుక లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖం జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక ఆ రెండు కలవాలి. ఆ రెండు సైమల్టేనియస్గా మనకి అందుబాటులోకి రావాలి. ఒకేసారి ఆ రెండు అట్లు మనం అనుభవించాలి. అదే శాశ్వతమైన శాంతి. అదే పెరమనెంట్ క్యూర్. అదే పెరమనెంట్ పీస్. ఈ దేహం భూమి మీదకి ఏదో ప్రారంభం కోసం వచ్చింది. ఆ దేహం ద్వారా జరగవలసిన పనేదో జరుగుతూ ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా జరుగుతుంది, నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది. ప్రారంభం ప్రకారం దేహయాత్ర జరుగుతూ ఉంటుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు, దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. ఈ నకిలీ నిన్ను తొలగించుకోవడానికి నీ సర్వశక్తులు ఉపయోగించి నువ్వు సాధన చెయ్యి. మీకు ఏదైనా పని ఉందనుకోండి, మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకోండి, నీకున్న శక్తులన్నీ ఉపయోగించేస్తా ఆ పని పూర్తి అవడం కోసం. మరి ఈ నకిలీ నేను పోగొట్టుకోవడానికి నువ్వేం చేస్తావు? నీకు మామూలుగా ఇంటికాడ ఏదైనా ముఖ్యమైన పని వచ్చిందనుకోండి, నీకంత మీ ఏకాగ్రత మీ శక్తి అంతా కూడా పని పూర్తి అవడానికి ఉపయోగించేస్తున్నారు కదా. మరి నకిలీ నేను పోగొట్టుకోవడానికి నువ్వు ఏం చేసి ఏం చేస్తున్నావు నువ్వు? రమణ మహర్షి గారికి ఉపవాసాలు అంటే ఇష్టం ఉండదు. ఇరవై వారానికి రోజు 10 రోజులకు మౌనంగా ఉన్న ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన చెప్పేది ఏంటంటే, అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు మాట్లాడండి. తెచ్చిపెట్టుకుని మాట్లాడకండి, అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి. ఇంట్లో కూడా మీరు అవసరం లేనప్పుడు మాట్లాడద్దు. అలాగే మీరు అన్నం తినేటప్పుడు తగు మాత్రంగా తీసుకోండి, అతిగా తినద్దు. మీరు ఉపవాసాలు ఎక్కువ చేస్తే మలబద్ధకం వస్తుంది. ఉపవాసాలు చేయొద్దు, తగు మాత్రంగా తినండి. తర్వాత వారానికి రోజు 2 రోజులు మేము మౌనంగా ఉంటున్నాం, అది కూడా అక్కడే ఆ మౌనం కూడా మీకు అక్కర్లేదు. ఏదైనా పని ఉంటే, ముఖ్యమైన పని ఉంటే మాట్లాడండి, లేకపోతే మాటలు తగ్గించేయండి. మాటలు తగ్గించేయటం అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు మాట్లాడకండి, అది కూడా మౌనం. ఎప్పటికైనా ఈ జన్మలైనా రాబోయే జన్మలైనప్పుడు ఆ సైలెన్స్లోనే ఆ మౌనస్థితిలోనే వస్తూ మనకి ఎరుగుపడాలి. కానీ గందరగోళం మధ్యన అది మనకు రానేది కాదు. కొంతమంది ఇంట్లో 10 నిమిషాలు కూర్చోలేదు జపల కోసం, మాటల కోసం పక్కింటికి వెళ్ళి పడిపోతా ఉంటారు. ఇంట్లో 10 నిమిషాలు అలా క్వైట్గా కూర్చోలేదు, ధ్యానం చేసుకోలేదు, జ్ఞాపం చేసుకోలేదు, అవి ఒంటరిగా ఉండలేక ఆ పక్కింటికి ఎక్కడి నుండి వెళ్ళి పడిపోతా ఉంటారు. మరి అయితే మనం చచ్చిపోయినప్పుడు పక్కింటి వాళ్ళు వస్తారు మన కూడా. యోగం అంటే ఏం లేదు, చిన్న విషయాలు అర్థం చేసుకోండి. యోగం అంటే ఏం లేదు, కొన్ని అలవాట్ల యొక్క మన మనస్సు కొన్ని అలవాట్లను పట్టుకుని వెళ్ళిపోతాం. భగవద్ అనుభవం కోసం ఏ అలవాట్లు అయితే మనకు అడ్డొస్తున్నాయో ఆ అలవాట్లను పట్టుకుని మనసు ప్రయాణం చేస్తుంది. అలవాట్ల నుంచి మనసును తప్పించటమే యోగం. అలవాట్ల నుంచి మన మనసుని తప్పించటమే యోగం. అలవాట్ల నుంచి మన మనసును తప్పించి ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, పరమేశ్వరుడు అభిముఖంగా, ఈశ్వరు అభిముఖంగా ఆ మనసుని ఆ గెంటటం, ఆ మనసును నడిపించటం, ఆ ఈశ్వరుడు ఇప్పుడు మనసును పంపించడమే, అదే యోగం యొక్క లక్ష్యం. అది ఎప్పుడు వెళ్తుంది? హృదయాభిముఖంగా ప్రయాణం చేయదు. ముందు ఏ అలవాట్లను పట్టుకుని, ఏ హ్యాబిట్స్ని పట్టుకుని ఆ మనసు ప్రయాణం చేస్తుంది. ఆయుర్షిలోంచి మనసును మళ్లించినప్పటికైనా అది హృదయాభిముఖంగా ప్రయాణం చేయదు. అంటే నీకు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, దేవుడి విషయం అటుంచు. భగవంతుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, భగవంతుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, దేవుడి విషయం అటుంచు. ఈ నకిలీ నేను నీకు తెలుస్తుంది, నకిలీ నేను నీకు తెలుస్తుంది. అది బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆ నకిలీ నేను మూలంలో ఉన్న దేవుడు ఉన్నాడు, ఆ మూలాన్ని పట్టుకో, నీకు దేవుడు ఎవడో తెలుసు. దాని మూలాన్ని పట్టుకోవనుకో, ఆ దేవుడు నీకు తెలియబడ్డనుకో. ఒకవేళ నేను మనస్తో రాముడిని చూశాను, కృష్ణుని చూశాను, శివుని చూశాను, నువ్వు చూడొచ్చు. రాముడు ధ్యానం చేస్తే నీకు రాముడు కనిపించవచ్చు. రామకృష్ణ పరమహంస ఖాళీ 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 అని ధ్యానం చేస్తే ఖాళీ కూడా కనిపించింది, ఆయనకు దర్శనం ఇచ్చింది. అలాగే నీకు దేవుడు కూడా నీకు కనిపించవచ్చు, కానీ నీ మనస్సు ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, ఆ దేవుళ్ళు కూడా అంతే నిజం. భగవంతుడు నీకు కనిపించవచ్చు, ఆయన నువ్వు ఏదైనా అడగవచ్చు, ఆయన వరం ఇవ్వచ్చు, ఆ వరం నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, కానీ నీ మనస్సు ఎంత నిజమే, ఆ వరాలు ఆ దేవుళ్ళు అంతే నిజం. నీకు పెర్మనెంట్ సుఖం కావాలా? 24 గంటలు నీ కూడా ఉండే సుఖం కావాలా? లేకపోతే 5 నిమిషాలు సుఖం ఉండి మళ్ళీ 5 నిమిషాలు పోయే సుఖం కావాలా? 24 గంటలు నీ కూడా ఉండే దేవుడు కావాలా? 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా? ఏదో 10 నిమిషాలు సుఖం ఉండి మళ్ళీ దాని వెనక వచ్చే దుఃఖం నీకు కావాలా? 24 గంటలు కూడా దుఃఖ స్పరిశ లేని సుఖం నీకు కావాలా? అక్కడ సబ్జెక్టే ప్రధానం కానీ, ఆలోచన ప్రధానం కానీ, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇక్కడ ఏ మహర్షి మాట చెప్పడు. ఎందుకంటే మనం ఎక్కడ తీసుకెళ్లాలా అని తెలుస్తూ ఉంటుంది. మధ్యన మన సంతోషం కోసం మళ్ళీ ఆనందపరచడం కాదు, ఇది సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ వినోదం కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. అని ఈ జీవుని ఎక్కడ తీసుకెళ్లాలో, ఈ జీవుడి యొక్క స్వస్థానం ఎక్కడుందో ఏది తెలుసుకున్నాక ఈ జీవుడు పరమశాంతిలో వీడు పరమశాంతి ఈ జీవుణ్ణి అంటిపెట్టుకుంటుందో అక్కడ తీసుకెళ్ళటానికి ఏ ఋషి అయినా చూస్తాడు, కానీ పెర్మనెంట్ క్యూరికే చూస్తాడు, కానీ తాత్కాలిక ప్రయోజనాల మీద ఋషి యొక్క దృష్టి ఉండదు. మనసులో అలవాట్ల యొక్క వేగం ఉన్నప్పుడు, మనసులో తలంపుల యొక్క వేగం ఉన్నప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా మనస్సు హృదయంలో నిలబడదు. అలవాట్ల యొక్క వేగం తగ్గించుకుంటేనే కానీ మనస్సు అక్కడ నిలబడదు. ఆ మనస్సు హృదయంలో నిలబడటానికి సత్పురుషుల యొక్క సహవాసం, సత్పురుషుల సహవాసం అంటే శాస్త్రాన్ని అధ్యయనం కూడా, అధ్యయనం చేయటం కూడా అంతే, పరిశీలన చేయటం కూడా అంతే. అదే భగవాన్ చెప్తాంటారు, ముందు మీరు రాంగ్ థింకింగ్లోంచి, రాంగ్ హ్యాబిట్స్లోంచి బయటకు రా, తర్వాత దేవుడు ఉన్నాడు లేదు నీకు తెలుస్తుంది. మానవుడికి అందరికంటే కూడా ప్రపంచం కంటే కూడా దేవుడి కంటే కూడా అందరికంటే కూడా తనంటే తాను ఇష్టం. దానికి కారణం ఏంటంటే మానవుడికి సుఖం కావాలి, దేవుడు కాదు కావాల్సింది. తన హృదయంలోనే నిజమైన సుఖం ఉంది కాబట్టి తనంటే తాను ఇష్టపడుతున్నాడు. ఆ నిజమైన సుఖం నీకు దొరికినప్పుడు దేవుడు కనిపించినా కనిపించకపోయినా నీకు భేదం తెలియదు. అంటే నువ్వు ఈ నకిలీ నేను నీకు తెలుస్తాను, దేవుడు ఎవడో నేను తెలియటం లేదు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి దేవుడు తెలియదు, దేవుడు లేడని చెప్పేవాడికి కూడా దేవుడు తెలియదు. కానీ నకిలీ నేను నీకు తెలుస్తుంది, ఈ నకిలీ నేను నీకు లోపల నుంచి వస్తుంది. ఆ నకిలీ నేను మొదలు, ఆ నకిలీ నేను మూలం నువ్వు పట్టుకుంటే, అవి నువ్వు చేయగలిగితే
అది నువ్వు చేయగలిగితే ఆ మూలం పోయి నకిలీని అణిగిపోతుంది, కరిగిపోతుంది, కృషించిపోతుంది. ఎందుకంటే నకిలీని అనేది రూపచింతన, నామచింతన కావాలని. నకిలీ నేను హృదయంలో నిలబెట్టి ఉంచినప్పుడు రూపచింతన నామచింతన ఆగిపోతుంది, ఆగిపోయినప్పుడు అది కృషించి నశిస్తుంది. అప్పుడు నీకు అసల వస్తువు అసల సత్యం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. వాడే నారాయణుడు. అంచేది మాకు చిరాకులుగా ఉన్నాయండి, వ్యాకులతగా ఉంది, ఇబ్బందులుగా ఉంది. వారు అలాగ అన్నారు, వీరు ఇలాగా అన్నారు, వారు అలా తిట్టారు, వీరు ఎలా తిట్టారు, వారు అలా అన్నారు, వీరు ఎలా అన్నారు, అని నకిలీ ఉందని చెప్పి ఈ గొడవలు ఉంటూనే ఉంటారు. అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, ఇలా అనుకోటాలు. ఈ వ్యాకులు మనసులో వ్యాకులత, మనసులో అశాంతి, మనసులో రోదన, మనసులో చిరాకులు, మనసు యొక్క చేపలిగం నకిలీడు ఉందని చెప్పి గొడవలన్నీ ఆ నకిలీ నేను కూడా వస్తూనే ఉంటాయి. నకిలీ నేను కూడా వస్తూనే ఉంటాయి. అంటే నువ్వు తప్పుడు భావన విడిచిపెడితేనే కానీ నిజమైన వస్తువు నీకు తెలియదు. దేహం మాత్రమే నేననేటువంటి తప్పుడు భావన విడిచిపెడితేనే కానీ అసలు నిజం నీకు దర్శనం ఇవ్వదు. ఏదైనా దేహంతో తాదాత్యం పొందుతుందో దాన్ని నువ్వు త్యాగం చేయగలిగితేనే కానీ, దాన్ని విడిచిపెట్టగలిగితేనే కానీ నీకు అసలు వస్తువు తెలియనే తెలియదు. నువ్వు కోటి జన్మలెత్తిన అంటే మీరు ఆ లోపల జ్ఞానం సంపాదించారనుకోండి, ఆ లోపల ఉన్న సుఖాన్ని మీరు అందుకున్నారనుకోండి, ఆ లోపల ఉన్న ఆనందాన్ని మీరు అందుకున్నారనుకోండి, మీరు ఇతరులకు ఇది పంచిపెట్టాలని మీరు అనుకోకర్లేదు. పంచిపెట్టాలని అనుకున్నవాడు అక్కడ లోపల ఉండడు. దానికి తెలియకుండా తరంగాల లోపల ఉన్న ఆనంద తరంగాలు, శాంతి తరంగాలు వచ్చి వర్షం వచ్చినప్పుడు ఆ నీరు భూమిని ఎలా తడుపుతుందో ఈ లోపల వచ్చిన ఆనందం శాంతి లోకాన్ని తడుపుతుంది. నీకు ఏదో అలవాటు ఉంటుంది, అది అలవాటు యొక్క వేగం వస్తూ ఉంటుంది, దాని పొంగు వస్తూ ఉంటుంది. అది మనసునే అలవాటు యొక్క వేగంలోంచి పొంగులోంచి నువ్వు బయటకు తప్పించడమే అదే అదే యోగం. యోగం అంటే కేవలం కళ్ళు మూసుకోవడమే కాదు, ఈ అలవాటు యొక్క గాడిలో, ఈ అలవాటు యొక్క బద్ది మీద మనస్సు ప్రవహిస్తాడు, ఆ బద్ది నుంచి ఆ మనస్సును తప్పించడం యోగం. అలా తప్పిస్తేనే కానీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం. మా మనస్సు కుదిరిగా ఉండాలని అడుగుచారు వచ్చి, మనస్సు మీ మనస్సును నాకు చూపించండి, దాని కుదిరి ఎలా ఉండాలో నేను నేర్పుతానంటున్నారు భగవాన్. మాకు మనస్సు కుదిరి లేదని అంటున్నారు వచ్చి భక్తులు. నేనేమంటున్నానంటే నేను చెప్తాను మీ మనస్సును నాకు చూపించండి, దాని కుదిరి ఎలా ఉండాలో చెప్తాను దానికి. మీరు నాకు తెచ్చి మీరు చూపిస్తే మీ మనస్సుని, దానికి కుదిరి లేదంటున్నారు కదా, కుదిరి నేర్పుతాను దానికి ఆ మనస్సుకి, ముందు మనస్సును చూపించండి. అంటే కుదిరి నాకు లేదనేది కూడా ఒక తలంపు, నేను కుదిరి లేదనేది కూడా ఈ తలంపు ఏంటి, చావే తలంపు. శరీరం చనిపోవడం కూడా ఒక తలంపు, చావు కూడా నిజంగా, అది పుట్టుకు కూడా నిజంగా, అది కూడా తలంపే. పుట్టుకు తలంపు, చావు తలంపు, నా మనసు కుదిరిగా లేదు, కుదిరిగా లేదు అనుకోవడం కూడా ఒక తలంపు. మనస్సు అనేది లేనే లేదు, దాని విచారణ చేస్తే అది లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. అది ఉందని మీరు అనుకుంటున్నారు, దాని విచారణ చేసి చూస్తే అది లేదన్న సంగతి మీకు అర్థమవుతుంది. అది లేదని మీకు తెలిసాక మీరు దేన్ని నిగ్రహించుకుంటారో, నిగ్రహించడానికి మీకు ఏముంది. శరీరం ఉన్నవాడికి రోగం, శరీరం లేని వాడికి రోగం లేదు. మనస్సు ఉన్నవాడికి కుదిరి లేకపోవటం, మనస్సు లేని వాడికి ఇంకా కుదిరి లేకపోవటం. రోగం శరీరం ఉన్నవాడికి వస్తుంది కానీ శరీరం లేని వాడికి ఎవరికి రోగం రాదు. మీకు మనస్సు ఉంది కాబట్టి దానికి కుదిరి ఉంటుంది. అసలు మనస్సు లేదని మీకు అర్థమైనప్పుడు ఇంకా కుదిరి లేకపోవటం అంటూ దానికి ఏముండదు. ఎరిగి మైండ్ టు కంట్రోల్ ద ట్రూత్ ఇస్ రియల్ లైఫ్, ఈ బ్రహ్మం మీకు రియల్ లైఫ్. మీకు లోపల సద్వస్తువు మీకు అనుభవించినప్పుడు, ఆ బ్రహ్మము చావులేని వస్తువు మీకు ఎరుకులోకి వచ్చినప్పుడు మీకు నిగ్రహించుకోవడానికి మనస్సు ఎక్కడ ఉంది? మనస్సు లేదు. బిల్లలు పాడటం వల్ల మనసు నశించదు. ఏదో నాలుగు వేల ఐదు వేల మనస్సు అనుకుంటుంది, మళ్ళీ 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 విజయం చేస్తుంది. అది అది పెర్మనెంట్ క్యూరే కాదు. పెర్మనెంట్ క్యూర్ మటుకు బిల్లల వల్ల పెర్మనెంట్ క్యూర్ రాదు. విచారణ చేయటం వల్ల మనసు యొక్క స్వరూపం నువ్వు తెలుసుకోవటం వల్ల మటుకు నీకు పెర్మనెంట్ క్యూర్ కలుగుతుంది. అంటే ఎవరైనా వచ్చి నాకు చిరాకుగా ఉందని మా మనస్సు కంటే మనస్సు నాకు చూపించమని అడుగుతున్నాను. మీరు మనసును నాకు చూపిస్తే చిరాకు లేకుండా నేను చేస్తానో ముందు దాన్ని చూపించమని అడుగుతున్నాను నేను. అంటే మనసును చూపించడానికి అది వస్తువు కదా, ఒక తలంపు. మనసును వాళ్ళు ఎలా చూపిస్తారో, తలంపే. మనసు అంటే కొన్ని తలంపుల యొక్క సమూహం, కోరికల యొక్క సమూహం, అదే మనసు. సర్వకాల సర్వావస్థల్లో నీ మనసును తీసుకెళ్లి భగవంతుడి మీద నిలబెట్టి ఉంచడం అది నశిస్తుంది, అది ధ్యాన మార్గం. లేకపోతే మనోమూలము వెతకడం వల్ల కూడా మనసు నశిస్తుంది, విచారణ మార్గం. ఎవడైతే భగవంతుని సంకల్పాన్ని తన ఇష్టం చేసుకుంటున్నాడో, ఎవడైతే భగవంతుని ఇష్టాన్ని తన ఇష్టం చేసుకుంటున్నాడో, వాడికి భగవద్ అనుగ్రహం వర్షం కింద కురుస్తుంది. ఈ మనస్సు పక్క లేకుండా పోతుంది. అంటే ఒక మహాప్రవాహంలో గడ్డి పరికి వేసినప్పుడు ఆ గడ్డి పరికి ఎంత వేగంగా కొట్టుకుపోతుంది, శరణాగతి మార్గంలో నీ మనస్సు అలా వేగంగా కొట్టుకుపోతుంది. అప్పుడు జ్ఞానం అక్కర్లేదు, విచారణ కూడా అక్కర్లేదు. అంటే అన్నిటికంటే కూడా శరణాగతి మార్గంలో అతి వేగంగా వస్తుంది. కుంభవృష్టి అంటారు చూడండి వర్షం, ఒకసారి బట్టలు తొడిచే చినికిలు పడితే అలా కలుకు, ఒకసారి కుంభవృష్టి అంటారు చూడండి. అలా శరణాగతి మార్గంలో కుంభవృష్టి కింద కురుస్తుంది. ఆ కుంభవృష్టి మనసు కొట్టుకుపోతుంది. నాకుంటే ఒక ఇష్టం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. భగవంతుడి ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకున్నప్పుడు, భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పంగా చేసుకున్నప్పుడు ఇక్కడ మనసుకి అస్తిత్వం పోతుంది. ఇక్కడ మనసుకి అస్తిత్వం పోదు. అది ఈశ్వర అనుగ్రహం అతి వేగంగా వస్తుంది. ఈ మనసు ఆ ప్రవాహంలో, అనుగ్రహం అనే ప్రవాహంలో కొట్టుకుపోదు. అన్ని మార్గాల కంటే శరణాగతి మార్గంలో వేగం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం అతి వేగంగా వస్తుంది. అంటే సూర్యుడి యొక్క కిరణం సూర్య గోళంలో నుంచి భూమి మీదకి ఎంత వేగంగా వస్తుందో శరణాగతి మార్గంలో అంత వేగంగా వస్తుంది. నేను మించేస్తుంది. పెద్ద పెద్ద సాధనలు చేయకుండా పొలదండలు కట్టి పరమేశ్వరుడికి అర్పించి తరించి మోక్షం పొందిన వాళ్ళు. అయితే భగవంతుడికి నువ్వు దండ వేసినప్పుడు కూడా ఎంత చేస్తున్నావు చూస్తూ ఉంటాడు. సర్వసాక్షి అది మర్చిపోకూడదు. మళ్ళీ అది ఏంటది? అది సర్వసాక్షి. ఈశ్వరుడు నువ్వు సర్వసాక్షి, అది మర్చిపోకూడదు మనం. అంటే నువ్వు ఎప్పుడైతే శరణాగతి పొందావో అప్పుడు శరణాగతి పొందినప్పుడు ఈ మనసు గురించి నువ్వు పట్టించుకోకర్లేదు. నీకు తెలియకుండా ఎప్పుడు రాలిపోతుంది. మనకి ఎప్పుడైనా కురిపేసినప్పుడు ఆ చివరిన పెచ్చు ఉంటుంది. ఆ పెచ్చు ఎప్పుడు రాలిపోతుంది మనకు తెలియదు. మనకు తెలియకుండా రాలిపోతుంది. అలాగే మనసు కూడా రాలిపోతుంది శరణాగతి మార్గంలో. కంప్లీటెస్ట్ సర్రెండర్. ఇది విద్యగా నిద్రట్లో మీకు ఏ కోరిక లేదు, ఏ తరంపు లేదు, దేహభావన కూడా లేదు. అయితే మీరు అందరూ జ్ఞానులా. మనకి ఎప్పుడు ఎక్కువ బాధగా ఉందంటే డాక్టర్లు ఏం చేస్తారంటే మత్తుకి ఇంజక్షన్ చేస్తారు. ఒక గంట, రెండు మూడు గంటలు, నాలుగు గంటలు ఇంకా బాధ ఉండదు. మత్తులు అలా పడి ఉంటాం. అప్పుడు మీకేం కోరికలు కూడా ఉండవు, తలంపులు కూడా ఉండదు, ఏ కూడా ఉండదు. అయితే మీరు జ్ఞానులా. మీరు పది లంకణాలు కట్టేశారనుకోండి, సినిమాకి వెళ్దాం రావాలంటే ఏం సినిమా, ఏం సినిమా, మీరు పది లంకణాలు, మీరు పది రోజులు భోజనం చేయలేదు అనుకోండి, మంచం మీద పది పదకొండు రోజులు ఎవడో వచ్చి సినిమాకి వెళ్ళి సినిమా ఏంటో బాబు అంటారు మీరు. అవి మీరు అయితే ఆ సినిమా చూడాలనే కోరిక నిజంగా మీ లోపల ఉన్నాయి. మీరు వెళ్తారా? వెళ్ళరు. అయితే మీరు జ్ఞానులా? యోగాభ్యాసం, యోగం చేసి మనసును అణిచిపెట్టి ఉంచుతారనుకోండి, మనిషి మనసును అణిచిపెట్టి ఉంచినప్పుడు కూడా కోరికలు ఉండవు. అలాగే యోగం వల్ల కూడా ఒకసారి మనసును అణిచిపెట్టి ఉంచవచ్చు. అంటే మనసుని చెప్పి మీకు జ్ఞానం వచ్చిందని అనుకోవటానికి. మనసును అణిచిపెట్టి ఉంచడం వేరు, మనసుని నాశనం చేయటం వేరు. అలాగే నిద్రలో యోగం చేసి మీ మనసు అనుకుంటాము, యోగాభ్యాసం వల్ల కూడా మీ మనసు అనుగొండొచ్చు. కానీ మళ్ళీ నిద్రం చేస్తుంది, అంత మాత్రం జ్ఞానం కాదు. నిద్రలో ఉన్నాడు, మేల్కొంటాడు, మేల్కొన్నవాడు నిద్రపోతాడు. అలా నిద్రలో మెరుగు వచ్చేసింది అనుకుని మన మనసులో కోరికలన్నీ వచ్చేస్తాయి. అలాగే యోగంలో కూడా నువ్వు మనసును అణిచిపెట్టి ఉంచవచ్చు నిద్రలో ఉంచినట్టు. అయితే అంత మాత్రం చేసి నువ్వు జ్ఞానం కాదు. మనసును అణిచిపెట్టి ఉంచడం వేరు, మనసుని నశింపజేయటం వేరు. అలాగే నిద్రలో ఎలా ఉన్నావు? డాక్టర్ గారు ఎప్పుడైనా నీకు బాధగా ఉన్నప్పుడు, మత్తి మంది ఇచ్చినప్పుడు కూడా నువ్వేం బాధ లేకుండా ఉంటావు. అలాగే శుభ్రంగా ఒక 20 రోజులు శుభ్రంగా పొట్ట కడిగేసినా కూడా అలా పడి ఉంటావు. ఎవరైనా సినిమా వస్తే సినిమా ఏంటారు బాబు, నేను మనసాన పడి ఉన్నా నాడంటాడు. అయితే మీరు జ్ఞానులే. అలాగే యోగాభ్యాసం చేసి మీ మనసును అణిచిపెట్టి ఉంచుతారనుకోండి, అంత మాత్రం చేత మీకు జ్ఞానం వచ్చేది. ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోవాలి, మనసు నశించాలి. అసలు సత్యం మీకు వ్యక్తం కావాలి. ఆ చావులేని వస్తువు, అమృత వస్తువు మీకు స్వరూపంగా వ్యక్తం అవ్వాలి. అక్కడ వరకు మీ ప్రయాణం ఆపి చేయడానికి వీలేదు. ఈ తాత్కాలికమైన ప్రయోజనాలు చూసి మీరు మోసపోకండి. ఎప్పుడైనా మీరు ధ్యానం చేసినప్పుడు మీ మనసు అనుగొండొచ్చు, నిద్రలో అనుగొన్నట్టు. అంత మాత్రం చేసి మీరు జ్ఞానం కాదు. అంత మాత్రం చేసి జ్ఞానం వచ్చిందని అనుకోకండి. మనస్సును తీసుకెళ్తే ఆ మూలమైనటువంటి హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే, ఆ హృదయంలో కనుక వాసన లేకుండా, దాని శాశ్వం లేకుండా అది నశించగలిగితే, అప్పుడు నీకు దుఃఖం శాశ్వతంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దుఃఖం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏడవటానికి ఇప్పుడు జన్మలు చేస్తక్కర్లేదు. ఇప్పుడు మనం మళ్ళీ జన్మ ఎందుకు వేస్తాం ఏంటంటే ఏడవటానికి. ఇప్పుడు ఏదో ఏడుస్తున్నాం కదండి, చచ్చిపోయరికి ఏదో ఏడుస్తూ ఉంటాం. మళ్ళీ పునర్జన్మ ఎందుకంటే మళ్ళీ ఏడవటాను. ఇప్పుడు భగవాన్ ఏం చెబుతున్నాయంటే, ఇప్పుడు ఈ జన్మలో దుఃఖం నీకు ఉందనుకో, ఈ జన్మలో ఏదో దుఃఖం ఉంది అయిపోయింది, వచ్చే జన్మలో మనకు దుఃఖం రాదని అనుకోకండి. దుఃఖం వచ్చే జన్మలో కూడా మీకు దుఃఖం వచ్చేస్తుంది, తర్వాత జన్మలో కూడా దుఃఖం వచ్చేస్తుంది, ఎన్ని జన్మలైనా దుఃఖం వచ్చేస్తుంది. మనస్సు తన హృదయంలో తన మూలంలో ఉండదు, నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మనస్సు నశించదు అనుకోండి, మనసు అడిగి ఉంటుంది అనుకోండి, ఏ జన్మ కాగానే ఏదో రకమైన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. శరీరం కూడా నీడ వచ్చినట్టు దుఃఖం నేను శాశ్వతంగా పెర్మనెంట్గా. నీ జోలికి రాకుండా దుఃఖం ఉండాలంటే, నీ పరిసరాలకు రాకుండా నీకు దుఃఖం ఉండాలంటే, ఆ మనసు యొక్క స్వరూపం ఏంటి అర్థం చేసుకుని దాని మూలంలోకి దాన్ని తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఉంచి అది నశించే వరకు దాని హృదయంలో లేకు. మనం ఏదైనా ఒక వస్తువుని దగ్గర పెట్టి తానే ఎలాగేస్తాము, అలాగే హృదయం అనేటువంటి హృదయంలో నీ మనస్సుని అది నశించే వరకు హృదయంలో నిలబెట్టి ఉంచుకోగలిగితేనే నువ్వు గుళ్ళోకి వెళ్ళి పూజ చెయ్యి, లేకపోతే లోకంలో ఏదైనా పని చెయ్యి, సామాజిక స్పృహతో పని చెయ్యి, లేకపోతే నీ సంసారానికి సంబంధించిన పని చేసుకుని, ఇంటికి సంబంధించిన పని చేసుకో. ఆ మనస్సును హృదయంలో నిలబెట్టుకునేలా పని చేస్తాంటే అది నశిస్తుంది. అప్పుడు నీకు దుఃఖం దూరం అవుతుంది. మనసు అణిచిపెట్టడం వల్ల దూరం కాదు, అది నశించే వరకు నేను వెంటాడుతూ ఉంటుంది. దుఃఖం ఎక్కడుంది? మనసులో ఉంది. దుఃఖం ఎక్కడుంది? మనసులో ఉంది. ఒకవేళ మనసును అణిచిపెట్టి ఉంచుతావు అనుకో, ఈ జన్మలో పోతే రాబోయే జన్మ నీకు ఆ దుఃఖం వచ్చేస్తుంది. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా మనువు నాశనమే చెప్పినాయి. ఏదైనా ఒకరి వేదం చదివినా, గ్రంథాన్ని చదివినా, ముందు విషయాన్ని అర్థం చేసుకుని, ఏదైనా పుస్తకం చదువుతున్నానుకు, ఉపనిషత్తు చదువుతున్నానుకు, వేదం చదువుతున్నానుకు, ఆ విషయాన్ని బాగా పరిశీలించి అధ్యయనం చేసి బాగా దాన్ని అర్థం చేసుకో. అర్థం చేసుకుని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి, ఆ సత్యాన్ని, ఆ సత్యం నువ్వే అవటానికి ప్రయత్నం చేయి. విషయాన్ని గ్రహించాలి, విషయాన్ని గ్రహించాలి, అదే మనం అవటానికి ప్రయత్నం. పంచదార డబ్బాలో చేమన పడేసాం అనుకోండి, పంచదార డబ్బాలో చేమన పడేసాం అనుకో, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా అంటే అది వస్తుందండి. ఏదండి ఆ చేయం బయటకు వస్తుంది? అలాగే జీవుడు వెళ్ళి హృదయంలో ఆనందాన్ని అనుభవిస్తాడు. నువ్వు బయటకు రారా బాబు, చించిన వాళ్ళు వచ్చిన మాట్లాడు, అది రాడట. చిన్న చిన్నళ్ళు సినిమాలు ఉన్నాయి, నాలుగు మళ్ళీ కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్తకొచ్చి వస్తున్నాయి. పంచదార డబ్బాలో చీమను పడేసి నువ్వు బయటకు రా, నువ్వు బయటకు రా అంటే ఆ చీమ ఏదైతే రాదు. నీ హృదయంలో నీ జీవుడు హృదయంలో నిలబడి జీవుడు నశించే వరకు అక్కర్లేదు. అసలు హృదయంలో ఆనందం, ఆ జీవుడు హృదయంలో ఆనందం అనిపించే పూర్తిగా నశించకపోయినా, బయట నీకు ఎన్ని భోగాల వైపు కూడా నీ మనసు రమ్మని అడిగినా అది రాదు. మనం భాషంగా కూడా 6 మాసాలు ఒకటి చోటు స్నేహం చేస్తే వాళ్ళ అలవాట్లన్నీ మనకు వచ్చేస్తే వాళ్లే మనం అయిపోతాం. అలాగే నీ హృదయంలో అది ఈ హృదయంలో మనసు అలా నిలబడగా హృదయకారం ఆత్మాకారం చెందిపోతుంది. నీ హృదయం యొక్క లోచుల్లో ఎంత లోచులో పరమేశ్వరుడు ఉన్నాడు, అంత లోచులో కనుక నువ్వు జీవుడికి నెట్టగలిగితే, అంత లోతులోకి నీకు జీవుడు నెట్టగలిగితే అసలు లోకం అనేది లేదండి. నీకు అర్థం అవుతుంది లోకం లేదు, చావు లేదు, పుట్టుకు లేదండి. అనుభవం నీకు అనుభవంలోకి వస్తుంది. అంత దూరంలోకి అంత గొయ్యల్లోకి నీ జీవుని తోలికెళ్ళగలిగితే నువ్వు ఇప్పుడు అంతా చైతన్యమే, అంతా చైతన్యమే. కానీ ప్రపంచం నాకంటే ఏదో బయట వేరుగా ఉందనే తలంపు కూడా నీకు రాదు. ఆ చైతన్యంలో కూడా ఈ ప్రపంచం కూడా ఒక భాగం. ప్రపంచం ఉడికే కనిపిస్తాను కానీ నిజంగా లేదు. అలాగే నీకు నెగ్లెక్ట్ చేయమని కాదు, ప్రపంచం నీకు కళ్ళ కనిపిస్తాను నిజంగా అది లేదు. నిజంగా ఉంటే గాఢ నిద్రలో కూడా మీకు కనపడాలి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మనసు పుట్టినప్పుడు పుడతాయి, మనసు అణిగినప్పుడు అణిగిపోతాయి. మనసు ఉదయించినప్పుడు అవి కూడా ఉదయిస్తాయి, మనసు అణిగినప్పుడు అవి కూడా అణిగిపోతాయి. మనసు ఎంత నిజమో అయ్యి అంటే నిజం, అవి కూడా మనవ కల్పితం లేదు, అవి కూడా మనవ కల్పితం. నువ్వు మటుకు నిజం, నీ లోపలన్న సత్య వస్తువు మటుకి మనవ కల్పితం కాదు. నీ లోపలన్న సత్య వస్తువు మటుకి మనవ కల్పి నీ మనసు లేనప్పుడు కూడా గాఢ నిద్రలో ఆ వస్తువు కూడా నేను ఉండట. నీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నీ మనసు అణిగినప్పుడు కూడా ఏదైతే ఉందో అదే నిజం. అదే నీకు మనసు జీవలక్షణాలు లేవు, లోకానికి సంబంధించిన వాసన లేవు, దేహవాసన లేదు, దేవుడికి సంబంధించిన ఆలోచన లేదు, కన్నులు ఉన్నా అదే నిజం. ఎప్పుడైతే నీకు ఆత్మానుభవం కలిగిందో అప్పుడు నీ లోపల ఉన్నది అంతటా వ్యాపించి ఉన్నది, అని బయట ఉన్నది లోపల ఉన్నది, నీ లోపల ఉన్నది బయట ఉందని, బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి భేదం లేదని అనుభవం నీకు వస్తుంది. స్వప్నంలో ఉన్నప్పుడు నీకు అది స్వప్నం అని తెలియదు, స్వప్నంలో నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అది ఏమీ లేదు ఇదంతా స్వప్నం అని నీకు ఎలా తెలుస్తుందో. ఆత్మానుభవం కలిగిన తర్వాత నువ్వు ఎత్తి వచ్చినటువంటి కోట్లాది జన్మలను కూడా అనే స్వప్నాలు అనేది అవగాహన అవుతుంది. స్వప్నంలో ఉన్నప్పుడు అదంతా నిజం అనిపిస్తుంది, కానీ జాగ్రత్త వస్తులోకి రాగానే ఏమీ లేదు ఏదో ఉందనుకున్నాను అంటాడు వాడు. ఏదో ఉందనుకున్నాను ఏమీ లేదని జాగ్రత్త వస్తులాగానే అలాగే ఆత్మానుభవం పొందిన తర్వాత కూడా నీ కళ్ళకు కనిపించే ప్రపంచం, నీ పూర్వజన్మలు, నీ పుట్టుకలు, నీ చావుడు ఏమీ లేదని అంటే స్వప్నం మాత్రమే నీకు అనుభవం ఐకవైద్యం అవుతుంది. అక్కడ దాకా నువ్వు ప్రయాణం చేసే వరకు మధ్య దారులు ఆగొద్దు. ఈ తాత్కాలిక ప్రయోజనాలు చూసి నువ్వు ఆగొద్దు. అదే స్వామి వివేకానంద చెప్తాడు, మార్చ్ ఫార్వర్డ్, గో ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఇస్ రీచ్డ్. ఆ అసలు వస్తువును పట్టుకునే వరకు ఈ మధ్య దారిలో ఆక్కును. నీ గమ్యం అదే పెట్టుకో, నీ గమ్యం అదే పెట్టుకో. ఈ లోపల మధ్యదారులు ఎవరు నీకు ఐస్ క్రీమ్ పెట్టచ్చు, ఈ ఐస్ క్రీమ్ చూసి అసలు సత్యాన్ని మర్చిపోకు. కొంతమంది స్వార్థం పెట్టుకుంటారు లోపల, ఎప్పుడైతే స్వార్థం ఉంది, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, మనకంటే ఎక్కువ చేస్తారు వాళ్ళు, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, చాలా చేస్తారు వాళ్ళు. ఇంకా కానీ వాళ్ళకి ఏదైనా పుణ్యం వస్తే వచ్చు, దేవుడు కనిపించడం అనే సమస్య లేదు. ఏదైనా పుణ్యం రావచ్చు వాళ్ళకి, మంచి లోకాలకు వెళ్ళవచ్చు, కానీ దేవుడు మటుకి కనిపించదు. అసలు వస్తువు మటుకి వాళ్ళకి వ్యక్తం అది, పునర్జన్మ లేని స్థితి మటుకి వాళ్ళు వెళ్ళరు. ఏం చేత ఈ స్వార్థాన్ని విడిచిపెడుతున్నాయి, కానీ అసలు వస్తువు వాడికి వ్యక్తం కాదు. ఇప్పుడు మనకు స్వార్థం ఉంటే దేవుడు తెలియబడ్డు, స్వార్థం పెట్టుకుని దేవుని పూజ చేస్తే మన కోరికలు నెరవేరచ్చు, కానీ నెరవేరితేనే స్వార్థం పెట్టుకుని మనకి దేవుని పూజిస్తే మనకి ఏమైనా కోరికలు నెరవేరవచ్చు, మనం చనిపోయిన తర్వాత మంచి లోకాలకు కూడా వెళ్ళిచెళ్ళవచ్చు. కానీ స్వార్థం ఉంటే దేవుడు మనకి ఎందుకు చెప్పండి? ఆయనకి స్వార్థం లేదు కాబట్టి. అంటే స్వార్థం లేని దేవుడు స్వార్థం లేని వాడికి తెలియబడతాడు, కానీ స్వార్థం లేని దేవుడు స్వార్థం ఉన్న వాడికి తెలియబడ్డ లాజిక్ అది. నీ లోపల చైతన్యం నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అది ఈ చైతన్యం ప్రపంచానంతా ముంచేస్తుంది, ప్రపంచానంతా కత్తేస్తుంది. ఏది చూసిన ఆనందమే నీకు. అప్పుడు నీకు ప్రపంచం ప్రపంచం కింద కనపడదు, చైతన్యం కానీ కనిపిస్తుంది. అవి ద్వైత భావం నశిస్తుంది. అంతా ఒకటే వస్తువు నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో ఏమి నశిస్తుంది? ద్వైత భావం నశిస్తుంది. నీ లోపల ఉన్న ప్రశాంతిని, నీ లోపల ఉన్న మహాశాంతిని, ఆ మహావెలుగుని ఏ వస్తువు కూడా నీ బంధం చేయలేవు. దాన్ని బంధం చేసే తలంపుడు కానీ భావాలు కానీ ఉదయించే ఉదయించు నీకు సత్యానుభవం కలిగినప్పుడు. ఇప్పుడు చూడనప్పుడు మనం అందరం శాంతిగా ఉండొచ్చు, ఎలా ఉన్నాం మనం అనుకోండి శాంతిగా ఉండొచ్చు, ఇంకో అరగంటలో అశాంతి తీసుకొచ్చే తలంపు వచ్చేయచ్చు. ఇప్పుడు శాంతిగానే ఉన్నాం, ఇంకో అరగంటలో అశాంతి తీసుకొచ్చే తలంపులు వచ్చేయచ్చు. ఇది తప్పదు ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కదా. ఎప్పుడు వరకుని ఆ చైతన్యానుభవం కలిగిన వరకు, ఆ చైతన్యానుభవం కలిగిన వాడికి అశాంతి తీసుకొచ్చే తలంపుడు వచ్చే సమస్య లేదు. ఆ సత్య సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఆ చైతన్య సాక్షాత్కారం, ఆ దైవ సాక్షాత్కారం ఎప్పుడైతే వాడికి అనుభవంలోకి వచ్చిందో అప్పుడు వానికి దుఃఖం కలిగించే అశాంతి తీసుకొచ్చే భావాలు ఉదయించు, అవి కాలి బూడిదైపోతాయి. అనుకుంటే ఉదయిస్తాయి, అనుకుంటే అవిస్తే కాలి బూడిద అయిపోయినాయి కాబట్టి ఉదయించే ఉదయించు అప్పుడు నీకు అశాంతి వచ్చే సమస్యలే. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వస్తున్నాం. మీ మనస్సును మీరు మిత్రుడిగా చేసుకోండి, మీ మనస్సుని మిత్రుడిగా చేసుకోండి. మీ మనస్సు మీకు మిత్రుడిగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మిమ్మల్ని దుఃఖ పెట్టాలన్నా దుఃఖ పెట్టలేదు. మీ ఇంట్లో వాళ్ళందరూ ఏకం అయిపోయారు కూడా మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి, లోకం అంతా ఏకం అయిపోయింది కూడా మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు, వాళ్ళు ఏమీ చేయలేరు. కాలిపోయిన తాడు కట్టడానికి ఎందుకు పనికిరాదు? మీ మనస్సు మీకు మిత్రుడైనప్పుడు వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు. కాలిపోయిన తాడు కూడా తాడు కింద కనిపిస్తుంది, కానీ దాన్ని తీసుకెళ్ళి ఏ దోమ కట్టలేము మనం. అదేవిధంగా మీ మనస్సుని స్వాధీనంలో ఉన్నప్పుడు, నీ మనసు నీకు అనుగున్నప్పుడు, నీ మనసు నీకు స్నేహితుడిగా నిజమైన బంధువుగా నీ మనసు నీకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు, నీ ఇంట్లో వాళ్ళకని బయట వాళ్ళకని సమాజం కానీ లోకం కానీ నీకు దుఃఖాన్ని తీసుకురాలే. కానీ నీ మనసు నీకు స్వాధీనం లేదనుకో, నీ మనసు అణిగి లేదనుకో, నీకు మనోనిగ్రహం లేదనుకో, నీ ఇంట్లో వాళ్ళందరూ నేను సుఖపెట్టాలన్నా సుఖపెట్టలేరు. నీ ఇంట్లో వాళ్ళందరూ నేను సుఖపెట్టాలన్నా సుఖపెట్టలేరు. అంటే ఇదంతా మాయ, అంతా మనసులో ఉంది, అదానికి పోతే మాయ కూడా అణిగిపోతుంది. ఎవడో మరణం ఉడికి భక్తులు భక్తులు ఉంటాయి, దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి అజ్ఞానాన్ని తొలగించాను ప్రార్థించే భక్తులు ఒక్కడి పేరు చెప్పండి. రోడ్డు మీద చెత్త అంతా పోలేసుకుని వెళ్ళటం కానీ దేవుడి దగ్గరికి నా అజ్ఞానాన్ని తొలగించు అని ప్రార్థించేవాడు ఎవడున్నాడు? దేవుడి దగ్గరికి మీరు శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి నా అజ్ఞానాన్ని తొలగించని అడిగేవాడు ఎవడున్నాడు? మాట మాట్లాడితే మనకు ఒక తలం పోస్తే, ఒక చేతుడు ఒక పని చేస్తే అది ఈశ్వరుడు సంతోషించే పనులు చేయాలి. అప్పుడు ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. ఆయన అనుగ్రహానికి ఎప్పుడైతే పాత్రలయ్యో మనకు తెలియకుండానే మనం ఏది ఏ మనసును పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మనకు తెలియకుండా కురుపు యొక్క పిచ్చి రాలని ఒకటి అది రాలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మనం ఏం తిరుగుతున్నారో, దేహం ఇప్పుడు ఉందరా బాబు, చచ్చిపోయిన తర్వాత ఉండదు, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దాన్ని మీ దేహాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏ కాంతాల్లో అన్నం తింటున్నారో ఆ కాంతాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తామని ఈ సరిగ్గా ఉపయోగించుకోకపోతే అలాగా మరి తిట్టిపోస్తున్నారు. మీ కంచం శుభ్రంగా ఉండాలి, మీ మనసం శుభ్రంగా ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. మ్యాటర్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు. మ్యాటర్ని కొంతమంది అన్నించిన కంచాలు ఇలా ఇసిరేస్తా ఉంటారు, అలా ఇసరొద్దు అంటున్నారు వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్. అలా కంచాలు ఇసిరేస్తా అంటే మీకు దేవుడు ఎలా తెలుస్తాడు అంటున్నారు. కొంతమంది ఇలా ఇసిరేస్తారు ఘోరంగా, ఇసిరేసి ఏంటో అలా ఇసిరేస్తున్నారంటే తర్వాత కడుగుతారు కదా అంటున్నారు. అలా ఇసరకూడదు. ప్రతి వస్తువుని కూడా మ్యాటర్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ శరీరం మీరు కాపవచ్చు, చచ్చిపోయారు కదా, ఉంది కదా, దానికి ఏదో అన్నం పెట్టాలి, దాని ఆరో యోగం వస్తా అంటుంది, ఏదో మందు తినాలి, అది జాగ్రత్తగా చూసుకోండి. మ్యాటర్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయకుండా ఈ పని మీరు ఏదో దేవుడు అంటున్నారు కాబట్టి ఈ మ్యాటర్న దేవుడిని తెలుసుకోవడానికి ఉపయోగించుకోండి. మీ ఇంటిని మీ దేహాన్ని ఏదో దేవుడు దేవుడు అని మీరు అంటున్నారు కదా, దాన్ని తెలుసుకోవడానికి మీ దేహాన్ని మీ ఇంటిని మీ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. దేన్నో తర్వాత పొందుతామని దీని అసలు చేస్తారండి, దీని ద్వారా కదా అది పొందేది అని వాళ్ళు అడిగేది. దేన్నో పొందుతామని దీని అసలు చేస్తారా కాదు, దీని ద్వారా కాదు పొందేది. నావ దాటిన తర్వాత నావ సరిగ్గా లేకపోయినా పర్లేదు, నావ దాటే వరకు నావ సరిగ్గా ఉండాలి కదా. మీ దేహం ద్వారా నేను సాధన చేసి దేవుని తెలుసుకునే వరకైనా దేహం ఆరోగ్యంగా ఉండాలి కదా, తర్వాత పోయినా కానీ. అయితే మ్యాటర్ల మట్టికి నిర్లక్ష్యం చేయొద్దు. మ్యాటర్ను కూడా జాగ్రత్తగా చూసుకోండి. అయితే మ్యాటర్ గమ్యమని కాదు, ఒక వస్తువుని పొందడానికి ఇది ఉపయోగపడుతుంది కదా మనకి. ఇప్పుడు మీకు ఏదో ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారు. మీకు ఆరోగ్యం లేదనుకోండి, జబ్బు చేసింది అనుకోండి, ఇంటికాంచి ఇక్కడికి రాగలరా? రాలేరు. అంటే అది వాళ్ళు చెప్పేది. మీరు దేని ద్వారా పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా సవ్యంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా అట్టే పెట్టుకోండి. నిర్లక్ష్యంగా చూడొద్దు. నిర్లక్ష్యంగా మీ మంచినీళ్ళు తీసుకునే గ్లాసు కూడా నిర్లక్ష్యంగా చూడొద్దు. దాన్ని నిర్లక్ష్యం పనికిరాదు, అలక్ష్యం పనికిరాదు. మ్యాటర్ను కూడా గౌరవంగా, మ్యాటర్ మీరు కాకపోవచ్చు కానీ దాన్ని కూడా మీరు దాన్ని కూడా జాగ్రత్తగా చూడండి. ఏం చేయాలి, ఏదో పొందుతాం అనుకుంటున్నారు కదా, అది పొందడానికి మీరు జాగ్రత్తగా చూసుకుంటే అది ఉపయోగపడుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అంటే కాన్స్టాంట్ రిమెంబరెన్స్, నిరంతరం రిమెంబరెన్స్ లో ఉండటం వల్ల ఏంటంటే తప్పుడు భావన పోతుంది. ఏది తప్పుడు భావన? దేహమే నేను, మనస్సే నేను, అహంకారమే నేను, ఇవి అలవాట్లే నేను, నా ఆలోచనలు నేను, నా తలంపులు నేను, తప్పుడు భావనలో ఉన్నాను కదా ఇప్పుడు. ఈ భావన తప్పుకుంటుంది నిరంతరం ఈశ్వరుని స్మరించటం. అంటే చించినాడికి ఇప్పుడు పాలకొలు వెళ్తా అంటే చించినాడు ఎలాగైతే దూరం అయిపోతుందో, నిరంతరం ఈశ్వరుని స్మరించడంలో తప్పుడు భావన దూరం అయిపోతుంది. కాన్స్టాంట్ రిమెంబరెన్స్. గిరిరూపమైన టీ కరుణా సముద్రమ, గిరిరూపమైన టీ కరుణా సముద్రమ, కృప చేసిన నీలము అరుణాచల. గిరిరూపమైనట్టి కరుణా సముద్రము. గిరిరూపంలో ఉన్న కరుణా సముద్రం అది మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది? కొండ రూపంలో కనిపిస్తుంది. కానీ ఆయన ఎవడు? కరుణా సముద్రుడు. ఆయన ఎవడు? కరుణా సముద్రుడు. పైగా ఆయన చేసే పని బడాయిగా చేయడు, రహస్యంగా చేస్తాడు. మీ పక్కన కూర్చున్న వాడు కూడా చేయకుండా మీకు చేసి ఏదో చేశాడు. ఆయన చేసే పని, ఈశ్వరుడు చేసే పని బడాయి కోసం ఏమి చేయడు. మీ పక్కన కూర్చున్న వాడు కూడా మీ తెలియనివాడు మీకేం చేస్తున్నాడు? కరుణా సముద్రుడు. ఆయన ఎవరు? కరుణా సముద్రుడు, దయా సముద్రుడు. పైకి ఎలా కనిపిస్తున్నాడు మనకి? ఏ కొండ కింద, రాళ్ళ గుట్ట కింద కనిపిస్తున్నాడు. గిరిరూపమైన కరుణా సముద్రమ, నా కృప చేసి నా పట్ల నువ్వు కృప చూపించి, నా పట్ల నువ్వు అనుగ్రహం చూపించి, దయ చూపించి, కృప చేసి నన్ను ఏలి నువ్వు అరుణాచల. నా పాలిక నువ్వు యజమానిగా ఉండి, నా పాలిక యజమానిగా ఉండి, పునర్జన్మ హేతువులు ఏమైనా ఉంటే వాటిని బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి నన్ను పరిపాలించి, నన్ను పరిపాలించి అంటే మీ ఇంట్లో యజమాని ఉంటారు కదా, మీ ఇంట్లో ఒక యజమాని ఉంటారు కదా, యజమాని చెప్పినట్టు మీరు నడుచుకుంటూ ఉంటారు కదా. మాకు నువ్వు యజమానిగా ఉండి మమ్మల్ని నడిపించను. మీ ఇంట్లో అందరి ఇంట్లో యజమానులు ఉంటారు కదా, యజమానులు మిమ్మల్ని నడిపిస్తున్నారు కదా, అలాగే నువ్వు మాకు యజమానిగా ఉండి మాకు దారి చూపించి మిమ్మల్ని గైడ్ చేసి నీ స్వరూపాన్ని మాకి నీ అనుగ్రహం ఉంటేనే కానీ మా స్వరూపం మాకు నీ దయ లేకుండా నిన్ను మేము పొందలేము. అంటే నీ దయ చూపి నీ దయ సహాయంతో నిన్ను పొందగలం. పైకి ఏమీ తెలియదు, రాళ్ల గుట్ట కింద కనిపిస్తున్నాయి. ఆ సూక్ష్మనేత్రంతో చూస్తే, సూక్ష్మ దృష్టితో చూస్తే, జ్ఞాన నేత్రం చూస్తే నీ దయాసముద్రుడే, కరుణా సముద్రుడే. నీకు ఎముకలు లేవు, నీకు మాంసం లేదు, నీకు రక్తం లేదు, ఉన్నదంతా దయ. కరుణాకలేశ్వరుడు నీకు ఎముకలు ఏమి లేవు, ఎముకల లేవు, మాంసం లేదు, రక్తం లేదు, ఎక్కడ చూసినా దయే. భగవాన్ చెప్తుంటారు ఆ కొండ మీద ఏ రాయి, ఏ మూల నీకు ఏ రాయి చూసినా వాడు అరుణాచలేశ్వరుడే అన్నారు. మీరు కొండలోంచి రాయి తెచ్చుకుంటారు అనుకోండి, ఆ కొండలో ఏ రాయిని మీరు ఇంటికి తెచ్చుకున్నా వాడు అరుణాచలేశ్వరుడు. అది దయాసముద్రుడే, కరుణా సముద్రుడు. అంటే అనుగ్రహం లోపల నుంచి పొంగి పొంగి వచ్చినప్పుడు ఈ మనసు దానికి స్వాధీనం అవుతుంది. కానీ వచ్చి మాట వల్ల వచ్చేది కాదు, ఈ కబుర్ల వల్ల కాకరకాయల వల్ల వచ్చేది కాదు. ఆ ఈశ్వరానుగ్రహం లోపల నుంచి పొంగి పొంగి వరద కింద వచ్చినప్పుడు మనసు దానికి లొంగుతుంది. కానీ లేకపోతే మనసు ఒక పట్టాను లొంగ. ఇటు నుంచి మనం చేసేది తక్కువ, అటు నుంచి వచ్చేది ఎక్కువ. మనం నమస్కారాలు పెట్టడం ఎందుకంటే ఏదో ఒంపు కోసం. తరాని అమ్మగారు నమస్కారం పెట్టారు అని చెప్పి అనుగ్రహించాను. ఏదో ఒంపు కోసం, సాకు కోసం చూస్తున్నాడు మనం అనుగ్రహించడం. అది మనం గ్రహించలేకపోతుంది. గిరిరూపమైన కరుణా సముద్రమా, గిరిరూపమైన కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలను అరుణాచల. సత్య జ్ఞానం లేని ఈ జన్మ ఫలమేను ఎప్పుగా రావేల అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. చూచి చూచించి నేనుందాకి తక్వము చేసి నీవేలు బ్రోను అరుణాచల. జీవితానికి ఉపాయాలు సూచిస్తున్నాడు. ఏ ఉపాయం ధరలు నేను తరింపదు. చూచి చింతించి నేనుందాకి తక్వము చేసి నీవేలు బ్రోను అరుణాచల. ఏదో ఒక ఉపాయం చాలు తరింపదు. అన్నీ అక్కర్లేదు, ఏదో ఒక ఉపాయం చాలు, అన్నీ అక్కర్లేదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
శాంతి, బ్రహ్మనికి మరొక తెలియదు శాంతి, అది శాంతి అంటే.